అప్పాజీ చేరాడమ్మా, ఇక్కడ చేయాలి కదా అప్పాజీకి చేయాలి. జై గురుదేవదత్త. వసుదేవ సుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సద్గురునాథ మహారాజుకి, దత్తాత్రేయ గురుమూర్తికి అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. జయ గురుదత్త. గత 4 సంవత్సరాలుగా మనమందరం భాగవత వచనామృతంలో మునిగిపోయి ఉన్నాం. అనేక సందర్భాలుగా అనేక టీవీ ఛానల్స్ ప్రవచనం మూలకంగా మనందరికీ స్వామీజీ రకరకాలైనటువంటి దశలలో మూల భాగవతాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. అటువంటి ఈ భాగవత ప్రవచనం వింటున్న కొద్దీ మనందరికీ కూడా మనసులో శ్రద్ధ పెరుగుతోంది. స్వామీజీ కన్నడంలో కూడా శ్రీకృష్ణ కథామృతాన్ని ప్రవచనం చేశారు. ఇటువంటి ప్రవచన మాలికలో స్వామీజీకి తనకి చాలా ఇష్టమైనటువంటి గ్రంథం తెలుగు భాగవతం. బమ్మెర పోతనామాత్యుల వారు తెలుగు భాషలో చేసినటువంటి అనువాద గ్రంథం ఇది. తమిళ్లోనూ కన్నడంలోనూ తెలుగులో స్వామీజీ ప్రవచనం భాగవతం చేయడం మనందరికీ తెలిసిందే. కానీ తెలుగు భాగవతం అంటే స్వామీజీకి మాత్రం ఒక రకమైనటువంటి ఇష్టం అన్నమాట. ఎప్పుడైనా సరే నరహరి తీర్థ స్వామివారు అంటే నరసింహశాస్త్రి గారు, స్వామీజీ వారి యొక్క తండ్రి గారు చిన్నప్పుడు చెప్తున్నటువంటి ఆ పద్యాల్ని గుర్తు చేసుకుంటూనే ఉండేవాళ్ళు స్వామీజీ, ఇప్పుడు కూడా చేసుకుంటూనే ఉంటారు. పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట అన్నారు. అంటే భాగవతం యొక్క ప్రవచనం అంటే కేవలం అప్పటికి ఆనందం కలగడమో కాసేపు భజన చేయడమో కాదు, భవహరం అంటే ఇక సంసారంతో బంధం పోవాలన్నమాట. ఆ విధమైనటువంటి ఉద్దేశ్యంతో వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటిదే ఈ భాగవత గ్రంథం. ఇటువంటి భాగవతాన్ని శుక మహర్షి మనకి మొట్టమొదటిగా ఉపదేశం చేశారు. అటువంటి ఆ శుక మహర్షిని మనందరికీ కూడా గుర్తు చేస్తున్నట్లుగా దత్తపీఠ ఆస్థాన విద్వాంసులైనటువంటి వద్దిపర్తి పద్మాకర్ గారు ఇంతవరకు 300 సార్లకు పైగా ఈ భాగవతాన్ని తెలుగులో ప్రవచనం చేశారు. అటువంటి మహాకవి పండితులైనటువంటి వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు స్వామీజీ వారి వద్దకు వచ్చి ఆశీస్సులు అందుకుని ఈ భాగవత ప్రవచనాన్ని వారు ప్రారంభించబోతున్నారు. దీక్షా వస్త్రాన్ని స్వామీజీ వారికి అనుగ్రహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ భాగవత ప్రవచనం దత్తాత్రేయ సన్నిధిలో జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకి అంటే రోజుకు సుమారుగా 5 గంటల సేపు భాగవతం వినే అవకాశం మనకు లభిస్తుంది అన్నమాట. శ్రీ పద్మాకర్ గారిని వారి యొక్క ప్రవచనం ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ, దీనికి ముందుగా భాగవత ప్రవచనం మనకి మొత్తం ఎలా జరుగుతుందో కూడా 2 విషయాలు చెప్పుకోవాలి. సుమారుగా 18,000 శ్లోకాలని 7 రోజుల్లో పూర్తి చేయడం అంటే అసాధ్యమైన పని. కాబట్టి వర్ణనా అంశాలని కాస్త పక్కన పెట్టి సంగ్రహంగా లఘువుగా వాటిని ఊరికే స్పృశించి పైకి వెళ్తూ ఉంటారు మన ప్రవచనకర్తలు. వారు ఆవిష్కార ఘట్టం నుంచి ప్రారంభం చేసి చిట్ట చివరి ఘట్టం వరకు కూడా ఈ 12 స్కంధాలని కూడా చెప్పబోతున్నారు. వీరిక్కడ ప్రవచనం చెప్తున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో మూల భాగవతం 18,000 శ్లోకాల యొక్క పారాయణ కూడా 3 ఋత్విక్కులు చేయబోతున్నారు. వారు కూడా ఇప్పుడు స్వామీజీ వారి వద్దకు వచ్చి ఆశీస్సులు దీక్షావస్త్రాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మశ్రీ దేవరకొండ రామసుబ్రహ్మణ్య శర్మ గారు స్వామివారి దగ్గరికి వెళ్ళండి. బ్రహ్మశ్రీ నిడుముక్కల సత్యనారాయణ శర్మ గారు, బ్రహ్మశ్రీ కనగాల భరత్ కుమార శర్మ గారు, వీరి ముగ్గురు కూడా లక్ష్మీంద్రసింహస్వామి సన్నిధిలో మూల భాగవత పారాయణ చేయబోతున్నారు. దేశ విదేశాలతో ఉండేటటువంటి భక్తులందరూ కూడా వద్దిపర్తి పద్మాకర్ గారి యొక్క ప్రవచనాన్ని చాలా సంతోషంగా వింటూ ఉంటారు. స్వామీజీ కూడా అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో వారి యొక్క ప్రసంగాలని చూస్తూనే ఉంటారు. అటువంటి లబ్ధ యశస్కులైనటువంటి శర్మ గారు ఈరోజు భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేయడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ దత్తపీఠ పక్షాల వారికి మరోసారి స్వాగతం పలుకుతూ వారి యొక్క ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం.
విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః.
ఈరోజు నిజంగా మనకి పర్వదినం. ఎందుకు పర్వదినం? దానికి ఒక కారణం ఉన్నది. పూర్వం ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దేవతలతో మునులతో బ్రహ్మ పరమేశ్వరులతో ఒక సభా నిర్వహణ చేశాడు. ఈ సభలో కాసేపు నారద మహర్షి తన గానం వినిపించాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు నారదుణ్ణి పిలిచి, ఎప్పుడూ వైకుంఠంలోనే సభ చేసుకుంటే ఎలాగా, కొంతకాలం పాటు నువ్వు భూలోకంలో కూడా పురాణాలు చెప్పు అన్నాడు నారదుణ్ణి. నారదుడికి అనుమానం వచ్చింది, ఈ వీణ వేసుకుని మెడలో దండ వేసుకుని జటాజూటాలతో భూలోకానికి వెడితే ఈ మానవుల మధ్యలో నేను ఉండగలనా లేదా, చాలా కష్టాలు కదా, అందులో రాబోయే కలియుగంలో భూలోకంలో తిరగడం కష్టం కదా అంటే, నీ వీణ గొంతుకులోకి మార్చుకుని దండని మాత్రం ఏదో రకంగా వేసుకుని మానవ రూపంలో కొంతకాలం పాటు భూలోకంలో భాగవతం చెప్పు అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నేను భూలోకంలో భాగవతం చెప్పాలంటే నాకు ఒక వరం ఇవ్వాలి స్వామి అన్నాడు విష్ణువుని. భగవంతుడు కదా ఆయన, భక్తులంటే అభిమానం, అందుకని ఈ పిచ్చి భక్తుడి కోరిక కాదనలేక అలాగే నారద నువ్వేం కోరుకుంటే వరం ఇస్తాను అన్నాడు. మీరు మొత్తం 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతం చెబుతోంది, వరుసగా సనక సనందనాదులు, నారదుడు, కపిలుడు, ఇంకా ఋషభుడు, యజ్ఞుడు మొదలైనటువంటి 22 అవతారాలు ఉన్నాయి. ఇందులో 21 అవతారాలు అంశావతారాలు. ఏ తేజాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. 21 అవతారాలు అంశావతారాలు. ఇవి కాకుండా ఇంకా అసంఖ్యాకమైన దేవతాది అవతారాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టు. 22వది కృష్ణావతారం, పరిపూర్ణ అవతారం. అందుకే తక్కిన అవతారాలని అంశావతారములు అన్నారు. ఏ తేజ అంశకళాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు స్వయముగా కృష్ణుడిగా అవతరించాడు, అందుకే కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. ఈ అవతారాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవతారమే ఎత్తావు. ఈ మొత్తం 22 అవతారాలు, దీంతో పాటు ఇంకా ఎన్నో రకాలైన మనువులు, ప్రజాపతులు, ఇటువంటి అవతారాలతో కూడిన దివ్యమూర్తిని భూలోకంలో నాకు చూపిస్తూ నా పక్కన నువ్వు కూర్చుంటేనే నేను భాగవతం పురాణం చెబుతానన్నాడు నారదుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడి మీద అభిమానంతో, తథాస్తు, నువ్వు కోరినట్టే సకల దేవతావతారాలు 22 అవతారాలతో కలిపిన ఒక నవ్యావతారం భూలోకంలో ఎత్తుతాను, ఆ అవతారం నేను ఎత్తినప్పుడు నా పక్కన కూర్చుని పురాణం చెప్పు అన్నాడు. ఆ నారదుడే ఈ పద్మాకర గారు, ఆ అన్న వరం ఇచ్చిన ఆయన శ్రీ మహావిష్ణువు. మనం ఒక్కొక్క అవతారం చూడాలంటే కష్టం గనక అనేక అంశావతారాలు, ఈ 21 అవతారాలు, దాంతోపాటు పరిపూర్ణ అవతారం, కృష్ణావతారం, ఇవన్నీ కలిపి ఒక నవ్యావతారంగా మన పక్కన కూర్చున్నారు. ఆ నారదుడిని ఆయన ఆజ్ఞతోటి ఆయన నెత్తిమీద ఇలా అనగానే ఇక్కడికి వచ్చి పడ్డాను. కాకపోతే నారదుడిగా వీణతో వాటితో వస్తే కొంచెం కష్టం కనుక కొంచెం వీణలో ఉన్న ఒక తీగను మాత్రం కొద్దిగా గొంతుకులో పెట్టి పంచే కండువా ఇచ్చి దండని, ఏది నారదుడి మెడలో ఉండే దండని స్వామి తన చేత్తో స్వయంగా శేషమాలగా నాకు ఇచ్చి ఇక్కడికి పంపించారు. ఇప్పుడు నారదుడు వరాలిచ్చిన సకల భగవద్ అవతార స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు పక్కన ఉన్నాడు. అనేక అవతారాలు నింపుకున్నటువంటి అవతారం అదే శ్రీ గణపతి సచ్చిదానంద నవ్యావతారం. ఇప్పుడు మరి వైకుంఠంలో వాళ్ళు అన్నారు, శ్రీ మహావిష్ణువుగా మీరు వెళ్ళిపోతారు, బాగానే ఉంది, మీ పురాణం చెప్పడానికి మీ శిష్యుణ్ణి నారదుడిని గెంటారు, మరి పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, జయుడు, విజయుడు వీళ్ళ సంగతి ఏమిటి, వినడానికి వచ్చిన ఋషుల సంగతి ఏమిటంటే ఆ ఋషులందరినీ ఇలా భక్తుల రూపంలో పంపేశారు ఆయన. కేవలం ఋషులు మాత్రమే ఇలా భాగవతం భగవంతుని ఎదురుగుండా కూర్చొని వినగలుగుతారు. కాబట్టి వచ్చిన వాళ్ళంతా మీరు మునుల యొక్క వంశ వివరం ఉంది కాబట్టి ఆయన కాళ్ళు పెట్టుకున్నారు, లేదా ఎందుకు పెట్టుకుంటారు, ఎక్కడో ఉండేవారు. ఇంకా సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, జయవిజుడు వీళ్ళు అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామి పక్కన ఉన్నటువంటి మహానుభావులు, ఈ ఘనాపాఠీలు వీరంతా కూడా స్వామికి సేవ చేస్తున్న వాళ్ళంతా అక్కడి నుంచి వైకుంఠం నుంచి వచ్చిన మంది మార్బలం. ఎంతమంది మార్బలంతో వైకుంఠం భూలోకానికి దిగిరావాలంటే కొంచెం కష్టం కనుక అంత సువిశాలమైన వైకుంఠమును ఇలా క్లుప్తంగా మైసూరులో దత్తపీఠం అనే పేరుతో మార్చి మనకు అందించారు. అంటే ఇప్పుడు మనం ఆ వైకుంఠం నుంచి సూక్ష్మ వైకుంఠంలోకి వచ్చాం, ఆ పరిమిత వైకుంఠం నుంచి అపరిమిత వైకుంఠం నుంచి పరిమిత వైకుంఠంలోకి వచ్చాం. ఇక్కడ కనుక గురువుని పట్టుకుంటే లాభం ఏమిటి, ఆయన పట్టుకుంటే అపూర్వమైన ఒక సుఖం వస్తుంది. భాగవత మహిమలో ఏం చెప్పారో తెలుసా, చింతామణిహి లోకసుఖం సురద్రుః స్వర్గ సంపదం ప్రయచ్చతి గురుః ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. స్వర్గంలో చింతామణి అని ఒక మణి ఉన్నది. పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు ఒక్క మణి పుట్టింది, ఆ మణికి చింతామణి అని పేరు. చింత అంటే కోరిక, మనం ఏం కోరితే ఆ వస్తువును ప్రసాదించే మణి గనక దానికి చింతామణి అన్నారు. చింతామణి దగ్గరికి వెళ్ళి మీరు నాకు అన్నం కావాలంటే అన్నం వస్తుంది, సున్నం కావాలంటే సున్నం వస్తుంది, కోరుకునేవాడి యొక్క లక్షణమును బట్టి వస్తువులు వస్తాయి. ఇవి స్వర్గ సుఖాలను ఇస్తాయట, ఈ లోకంలో ఉన్న సుఖాలు ఇస్తాయట. వస్త్రాలు, అన్నములు, గృహములు, ఇటువంటి వస్తువుల్ని, లౌకిక సంపదల్ని ఇస్తుంది చింతామణి. ఇంకా సురద్రుహు కల్పవృక్షమును ఒకటి ఉన్నది, అది దేవలోకంలో ఉన్నది. కల్పవృక్షం కూడా అంతే, స్వర్గ సంపదలను ఇస్తుంది, సకలమైన భోగాలని ఇస్తుంది. మనకి ఈ భోగాలు ఈ సంపదలే కావాలి అనుకుంటే చింతామణినో లేకపోతే కల్పవృక్షానో పట్టుకోవాలి. కాదండి, మాకు శాశ్వత వైకుంఠం కావాలి, పునర్జన్మ లేకుండా చేసుకోవాలని కోరుకుంటే ఏం చేయాలి? గురుప్రేత, గురువు సంతోషిస్తే వైకుంఠం ప్రసాదిస్తాడు, అది యోగి దుర్లభం. యోగులు కూడా పొందలేనటువంటి మహావైకుంఠం గురుకటాక్షంతో ఈ జన్మలో పొందొచ్చు. ఆ గురుకటాక్షం పొందడం కోసమే నిరంతరం భక్తులు సాష్టాంగ దండ ప్రణామం చేసి భక్తితో సేవిస్తూ ఉంటారు. నీ భక్తి ఎంత గొప్పదైతే అంత తొందరగా యోగి దుర్లభమైన వైకుంఠం పొంది తీరుతాడు. ప్రయచ్చతి అన్నాడంతే అక్కడ. కాబట్టి పొందవచ్చును మనం. అటువంటి గురువు సన్నిధిలో భాగవతం చెబుతున్నాం. నేను ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా ఏదో పుణ్యం చేసుకున్నానా అంటే పుణ్యం చేసుకున్నానని నేను ఎప్పుడు అల్లా. గురుకటాక్షం గొప్పదట. నీ పుణ్యం ఎంతైనా గురువునకు అనుగ్రహం కలిగితే పుణ్యం కంటే ఆ గురుకు అనుగ్రహం పెద్దది గనక ఈ జన్మలోనే తరిస్తాడు. ఎప్పుడో సుకుడు, నారదుడు కృష్ణుడి సన్నిధానంలో భాగవతం చెప్పారు. మరి కొంతమంది మహానుభావులైనటువంటి యోగులు పరమాత్మ సన్నిధానంలో పురాణాలు చెప్పారు. బ్రహ్మదేవుడు కూడా విష్ణు సన్నిధానంలో భాగవతం చెప్పినట్టుగా గర్గ సంహితలో ఉంటుంది. గర్గభాగవతంలో గర్గుడు అంటాడు, బ్రహ్మ శ్రీహరి సన్నిధానంలో ఆయన కథని గానం చేశాడు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణాస్మృతం అనంతరంచ వక్తిరేభ్యో వేదాస్తస్య వినిశ్రుతాః. ఇది బ్రహ్మ పురాణంలో మొదటి సర్గలో శ్లోకం. ముందుగా బ్రహ్మ సర్వశాస్త్రాల్లోనూ పురాణములనే విన్నట్ట, కానీ నోట్లోంచి వేదములు బయటికి రావటం వల్ల వేదములకే ప్రధాన పాత్ర ఇచ్చారు, రెండవ స్థానం పురాణాలకు ఇచ్చారు. అటువంటి పురాణములు 18 బ్రహ్మ 100 కోట్ల శ్లోకములతో రచించి శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో ప్రవచనం చేశాడు. మళ్ళీ ఈ యుగంలో నాకు ఆ భాగ్యం పట్టింది, వినే యోగం మీకు పట్టింది. మహాపవిత్రమైన ఒకనొక వనం ఉన్నది, దానికి నైమిషము అని పేరు. నైమిషారణ్యంలో పూర్వం 88,000 మంది ఋషులు శరీరముతో స్వర్గానికి వెళ్ళడానికి 1000 సంవత్సరములు చేశారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 88,000 మంది ఋషులు. వీళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. ఋషులకు ఎప్పుడూ కూడా ఒక నాయకుడు ఉండాలి, బాగా మాట్లాడేవాడు, సమయ సందర్భాలను బట్టి ఋషులందరినీ మంచి పనులకు పురమాయించేవాడు, వీరిని నడిపించేవాడు. ఒక నేత లేకపోతే పనులు అస్తవ్యస్తం అవుతాయి, మేనేజర్ అన్నమాట. ఋషులందరికీ నాయకుడు సౌనకుడు. ఈ 88,000 మంది ఋషులు సౌనకుని యొక్క నేతృత్వంలో ఒకప్పుడు సహస్ర సమం 1000 సంవత్సరముల పాటు యజ్ఞం చేశారు. స్వర్గాయ, ఇక్కడ మామూలు లౌకిక స్వర్గం కాదు, శాశ్వత కైవల్యాన్ని దృష్టిలో పెట్టుకుని 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. ఒకసారి ఆలోచించండి, 7 రోజులు పురాణం చెప్పాలంటే, ఆ కార్యక్రమం చేయాలంటే ఎంతో వ్యవస్థ కావాలి. ఆ రోజుల్లో అడవులలో ఏ రకమైన ఆశ్రమాలు లేని రోజుల్లో, మాట వరుసకు కూడా జయలక్ష్మి క్యాంటీన్ లేని రోజుల్లో, అడవులలో 88,000 మంది ఋషులతో భాగవతం జరిపించాలంటే మాటలు కాదుగా, యజ్ఞం చేయాలంటే మాటలు కాదుగా. అది కేవలం గురుకటాక్షం వల్లే లభిస్తుంది. గురువు తలుచుకుంటే అడవి కూడా స్వర్గం అవుతుంది, అరణ్యంలో కూడా వేళకింత భోజనం వస్తుంది. వారంతా భక్తులు కనుక గురుకటాక్షం పొందారు కనుక 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. పగలంతా మధ్యాహ్నం దాకా యజ్ఞం చేసేవారట. నిత్య పూర్ణాహుతితో కూడిన యజ్ఞము అని ప్రభుదత్త బ్రహ్మచారి గారు వ్రజభాగవతంలో రాశారు. ఏ రోజుకు ఆ రోజు పూర్ణాహుతితో కూడిన యజ్ఞం 1000 ఏళ్ళు చేశారట. ఈ మధ్యాహ్నం సంధ్యావందనాదులు అయ్యాక ఇక సాయంత్రం సంధ్యా సమయం వరకు నైమిషారణ్యంలో గోమతి నద తీరంలో ప్రతిరోజు వాళ్ళు పురాణములు వినేవారు, పవిత్రమైన భగవత కథలు వినేవారు. ఈ భగవత్ కథలు వింటూ ఉండగా ఒకనాడు అక్కడికి సూత మహర్షి వేయించేశాడు. వెంటనే వీళ్ళు సూతుడికి భక్తితో నమస్కరించి, నాయన నువ్వు చాలా ఉత్తముడివి, పురాణములు వ్యాసుని ద్వారా నేర్చుకున్నవాడివి, అందువల్ల మేమందరం నీకు బ్రహ్మస్థానం ఇస్తున్నాం, కూర్చో అని ఆయనకు ఒక ఆసనం ఇచ్చారు. ఇప్పటికి కూడా నైమిషారణ్యంలో సూతుడు పురాణము చెప్పిన ఆ స్థలం ఉన్నది, దాన్ని సూతగద్ది అంటారు హిందీ వాళ్ళు, గోమతి నద తీరంలో ఉంటుందన్నమాట. అక్కడ కూర్చుని సూతుడు 18 పురాణములు ప్రవచనం చేశాడు. అందులో ఒక పురాణం పరమ పవిత్రం మోక్షప్రదం భాగవత పురాణం. పురాణం వినేవాళ్ళు వినయంతో వినాలని, శ్రద్ధతో అడగాలని ఒక శాస్త్రం చెబుతున్నది. అందుకే ఋషుల్లో సౌనకుడు అంటాడు, నాయన ఇది కలియుగం, ముఖ్యంగా ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారు, ప్రాయేణ అల్పాయుషాహ సభ్య కళావస్మిన్ యుగే జనాహ. ఈ కలియుగంలో జనులు ఎక్కువగా అల్పాయుష్కులు, ఆయువు చాలా తక్కువగా ఉంటుంది. కృతయుగంలో 1,000,000 సంవత్సరాలు జీవించారు, త్రేతాయుగంలో కూడా అలాగే జీవించారు. ఇంకా రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు త్రేతాయుగంలో. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆయువు తగ్గింది. గర్గ సంహితలో శ్రీకృష్ణుడు 128 ఏళ్లు జీవించినట్టు చెప్పారు, అదే భాగవతం 125 ఏళ్లు చెప్పింది. ఏమైతేనే మొత్తం మీద 100 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించారు వాళ్ళు. కానీ కలియుగంలో పరమాయువు లేదు, ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో శరీరం విడిచిపెడతాడో తెలియదు. కడుపులో ఉన్నవాళ్ళు నశిస్తారట, నడుస్తూ చచ్చిపోతారట, అన్నం తింటూ మరణిస్తారట, ఎక్కడో అదృష్టవంతులు పురాణం వింటూ మరణిస్తారట. ఈ విధంగా అనుక్షణం మానవులను మృత్యు వెంటాడుతుంది. అందుకే ప్రాయేణ అల్పాయుష, ఎక్కువగా అల్పాయుష్కులు. పోని ఆయువు లేకపోయినా ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా బ్రతుకుతారా, అదీ లేదు. వెంటనే పోతన గారు ఈ శ్లోకానికి అనువాదం చేస్తూ, అల్లసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో మానవులు ముందుగా సోమరిపోతులు, కూర్చుని నిద్రపోతారట కొంతమంది. నాకు తెలియక ఒక చాట ఉపన్యాసం చెబుతుంటే ఒక ఆవిడ ముందు వరుసలో కూర్చుని ఇలా తలకాయ ఊపేది, నా పురాణం బాగుందేమో తన్మయత్వంతో తల ఊపుతుంది అనుకున్నా నేను. తర్వాత అర్థమైంది, వచ్చే ముందు వా ఇడ్లీ వేసుకొచ్చిందట, ఈ చిన్మయత్వంతో తల ఊపిందిట ఆవిడ. ఈ కలియుగంలో మానవులు కూర్చుని నిద్రపోతారు, నిలబడి నిద్రపోతారు, అన్నం తిని నిద్రపోతారు, ఇలా ఎప్పుడు వీలున్నంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకని అలసులు, సోమరిపోతులు. సోమరిపోతులైనా పర్వాలేదండి, మాకు మంచి తెలివితేటలు ఉంటాయని చెప్పుకుందామంటే మంద బుద్ధి బలులు, బుద్ధి బలం తక్కువ. వేద పండితులు చూడండి, పుస్తకం ఉండదు, మస్తకం సమస్తంగా మొత్తం వేదం అంతా అప్పచెప్పేస్తారు. కానీ కలియుగంలో 2 ఏళ్ళు ఎంత అంటే కంప్యూటరు లేక చేతులు ఇవాళ క్యాలిక్యులేటర్లు ఏవేవో ఫోన్లు ఉన్నాయిగా, 2 ఏళ్ళు అండి, 2 × 2 అని వాడు నొక్కుని 4 అండో అంటున్నాడు వాడు. 2 ఏళ్ళు 4 అని చెప్పడానికి కూడా చేతిలో ఉన్న ఫోన్ల మీద ఆధారపడుతున్నారు. పక్కనున్న ఆశ్రమానికి రావడానికి అడ్రస్ తెలియాలంటే GPS, కర్ణ పిశాచి చెవిలో ఆఫ్టర్ 1/4 మైల్ కీప్ లెఫ్ట్ అంటుంది అది, దాన్ని పట్టుకుని నడతాడు. చివరికి వీడు బుద్ధి పనిచేయదు. ఈ ఎంత యంత్రం మీద ఆధారపడిపోతారంటే, తెలివితేటలు తగ్గిపోతాయంటే, పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత భార్యని ఎక్స్క్యూజ్ మీ నిన్ను ఎక్కడో చూసినట్టుందన్నాడు ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఈ మధ్యన. దాంతో ఆవిడ మా పీఠానికి వచ్చి నన్ను కూడా ఎక్కడో చూసినట్టుంది అంటున్నాడండి, వీడితో ఏం కాపురం చేస్తానండి అంది ఆవిడ. నిజంగా నేను చెప్పడం కాదు, ఇలా చెప్పారు. భవిష్యత్తులో మతిమరుపు ఎక్కువైపోతుంది, పూర్తిగా యాంత్రిక జీవనం పెరిగిపోతోంది, తెలివితేటలు తగ్గిపోతాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల కలియుగంలో మానవులు మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఆయువు తక్కువగా ఉంటుంది. ఉగ్ర రోగ సంకలితులు, భయంకర రోగాలతో పీడింపబడతారు. అందరికీ రోగాలే, మొక్కలకి, మనుష్యులకి, జంతువులకి, అందరికీ రోగమే. దగ్గకుండా ఉండేవాడు ఉన్నాడా? పూర్వం మా నాన్నగారి కాలంలో తుమ్మి ఎరగడు, దగ్గి ఎరగడన్నారు. మా తండ్రి గారు 86 ఏళ్ల వయసులో ఏదో బాత్రూంలోకి వెళ్ళి పడిపోయి చచ్చిపోయారు కొద్ది రోజుల్లో. అప్పటిదాకా ఆయన ఏ భాషలో కావాలంటే భాషలో మాట్లాడేవారు. ఆయన అప్పుడు కూడా ఇడ్లీ తిని హాయిగా కాఫీ తాగి, షుగరు ఇలాంటివి లేవు కనుక మంచి పంచదార వేసుకుని పాయసం తాగేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కాఫీలో పంచదార వద్దు. ఇంకెందుకంటే ఈ పంచదార తినలేకపోతే, ఇడ్లీ తినలేకపోతే, చట్నీ తినలేకపోతే ఈ బతికేమిటి ఉపయోగం అని రోగాలతోటి. ఈ కలియుగంలో ఉగ్ర రోగాలతో పీడింపబడతారు. మందభాగ్యులు, సంపదలు తక్కువ. సంపద అంటే డబ్బు కాదు, డబ్బులు కట్ల కట్ల కిందే సంపాదిస్తున్నారు, కానీ డబ్బులు కంటే ఆనందం లేకుండా పోతుంది వాళ్ళ. ఏ ఇంట్లో చూసినా సుఖంగా శాంతిగా బతికే వాళ్ళు లేరు. అందుకనే కదా స్వామి మీ దగ్గరకు వస్తున్నదే ముందు ఆనందం కోసం అంటున్నాం మనం భగవంతుని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి. ఈ కలియుగంలో సుఖ సంతోషాలతో జీవించే వాళ్ళు తక్కువ. సుకర్మములు ఎవ్వియు చేయదాలరి కలియుగమందు మానవులు, మంచి పనులు చెయ్యరు. అందుకే ఉతద్రుమాహ అంటాడు మూలంలో. అంటే ఏమిటి, ఏ పని ఎక్కువగా చేయడానికి ఇష్టపడరు, పనులు చేద్దామనుకుంటే విఘ్నములు కలుగుతాయి, మంచి పనులలో ఎక్కువ విఘ్నాలు ఉంటాయి, ఇటువంటి వాళ్ళని ఉతద్రుములు అంటారు. ఇటువంటి ఈ మానవులు సుఖం పొందాలంటే, శాంతి పొందాలంటే ఏం చెయ్యాలి, ఆత్మశాంతి తేలికగా పొందడానికి ఒక మంచి మార్గం చెప్పు. నువ్వు మహాత్ముడివి గనక నిన్ను అడుగుతున్నావు. పురాణం చెప్పడానికి కొన్ని అర్హతలు ఉన్నాయట, అందులో ఒక్కటేనే ఉండాలట. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి. నువ్వు వయస్సులో పెద్దవాడి, వయస్సులో పెద్దవాళ్ళైనా కొందరికి జ్ఞానం ఉండదు, దానివల్ల ఉపయోగం ఉంది. నువ్వు వయస్సుకు తగిన జ్ఞానం పొందావు, ఎందువల్ల, ఉత్తములతో స్నేహం చేసావు, సజ్జన సాంగత్యం చేసావు. సత్సాంగత్యం చేసిన వాడికి పురాణం చెప్పే అర్హత వస్తుంది. ఇక కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, అన్ని పుస్తకములు కంఠస్థం చేసేట ఆయన, ఎక్కడ ఏ మూల ఏ పురాణంలో ఏ శ్లోకం ఉందో టక్కని చెప్పగలడు. ధర్మ సందేహం అడిగితే రిఫర్ చేసి చెప్తాను అనకుండా ఉన్నవాడు ఆ రోజుల్లో సూతుడు మాత్రమే. అందుకని నీవు సమస్త గ్రంథములు కంఠస్థం చేసి వాటి అర్థం ఎరిగిన వాడివి, అర్థము స్పష్టముగా సూటిగా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పగలవు, వినవలసినవి విన్నావు, గురుభక్తి కలిగిన వాడివి. వ్యాసుడి పాద పద్మములు భక్తితో పట్టుకొని సమస్త పురాణేతిహాసములు కంఠస్థం చేశావు. అందుకే మేము నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాం, మాకు తరించడానికి పనికొచ్చే కథ చెప్పు. మళ్ళీ అంతలోనే వాడు తెలివిగా ఉన్నారో తెలుసా, తరించడానికి పనికొచ్చే కథ ఒక్క కృష్ణ కథే అని మాకు అనిపిస్తోంది మాకు. ఎందుకని, శ్రీకృష్ణ పరమాత్మ అవతరించడానికి ముందు అధర్మం పెరిగిపోయింది, అధర్మాన్ని నాశనం చేయటానికి పరమాత్ముడు భూదేవి ప్రార్థన అంగీకరించి భూలోకంలో దేవకీ వసుదేవులకు జన్మించాడు. యశోద దగ్గర నందుని దగ్గర పెరిగాడు, అనేక పాపాలు చేస్తున్న దుష్టుల్ని శిక్షించాడు, శిష్టుల్ని రక్షించాడు, ధర్మాన్ని మళ్ళీ ఉద్ధరించాడు, ధర్మరాజు గారిని నిమిత్తమాత్రుణ్ణి చేసి యజ్ఞాలు చేయించాడు. ఇవన్నీ చేసి శరీరం విడిచిపెట్టేశాడు ఆయన, తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అవతారం చాలించగానే ధర్మదేవత ఏడవడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు ఉన్నంతకాలం ధర్మం నాలుగు పాదాల నడిచింది, ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, ఇప్పుడు ధర్మం బలం తగ్గిపోయి ఎవరిని ఆశ్రయించింది. ఎవ్వని చేరెను ధర్మంబు బలుపు చెడి మునినాథ, ధర్మానికి ఇప్పుడు ప్రస్తుతం బలం తగ్గింది కృష్ణుడు లేకపోవటం వల్ల. ఆ ధర్మం ఇప్పుడు ఎవరిని చేరింది, అందుకని మేము బహుశా శ్రీకృష్ణుడు ఏదో ఒక ధర్మ ఉద్ధరణకి కావలసిన మార్గం చూపించాడనే ఉద్దేశ్యంతో నిన్ను అడుగుతున్నాం. శ్రీకృష్ణుడి కథ మాకు వినిపించు. ఎవ్వని అవతారమెల్లలోకములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు, ఎవ్వని కథలను చెవులతో ఆలింప బ్రహ్మానంద సుఖము కలుగు, దేవకీ వసుదేవులకు నెవ్వడు దయించి తత్కథలెల్ల వెనగా ఎచ్చవుట్టెడు ఎరిగింపుము యుద్ధ చరిత. దేవకీ వసుదేవులకు జన్మించిన కృష్ణుడి చరిత్ర, ఆయన అవతారం సమస్త లోకాలకి సుఖం అంతకంతకీ పెంచింది, ఆత్మానందం పెంచింది, ధర్మానికి అభివృద్ధి కలిగించింది. అదిగో అలా సమస్త లోకాలకి ఆనందం కలిగించిన ఆ కృష్ణుడి కథ వినాలనుకుంటున్నాం. ఆయన ఏ ఏ లీలలు చేశాడు, భార్యలెవరు, పిల్లలెవరు, ఇవన్నీ నువ్వే వివరంగా చెప్పగలవు. మా వేదవ్యాసుల వారు సమస్త లోకాలని ఉద్ధరించడానికి పురాణములు రాసి, ఆ పురాణములు నీ ద్వారా మాకు అందజేసి మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు. కృతయుగంలో మానవులు తరించడానికి చాలా కష్టాలు పడ్డారట, భాగవత ప్రారంభంలో మహిమలో చెప్పారు. ఏమని, కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం అని. నృణాం నరులకు కృతాదౌ కృతయుగం మొదలైనటువంటి ఆది యుగములందు బహవో ధర్మాః చాలా ధర్మాలు ఉండేవి. ఉదాహరణకి కృతయుగంలో ఒక మానవుడు తరించాలంటే వేల సంవత్సరములు తిండి తెప్పలు లేకుండా తపస్సు చేయవలసి వచ్చేది, యజ్ఞములు చేయవలసి వచ్చేది, దానములు చేయవలసి వచ్చేది, ధర్మములు చేయవలసి వచ్చేది, అనేక కర్మాచరణములు చేసినా మోక్షం వస్తుందో లేదో తెలిసేది కాదు. స్వామీజీ ధ్రువుడి చరిత్ర చెప్పి అందులో ఒక వృద్ధుడికి అది చెప్పారు, మనకి గుర్తుందో లేదో మీకు, ఓ ముసలాయన ధ్రువుణ్ణి శ్రీ మహావిష్ణువు కనబడగానే నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో తెలుసుకో అన్నట్ట. ఆ ముసలాయన చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడు, ఆయనకి మోక్షం రాలేదు. అందుకని ధ్రువుడికి భగవంతుడు కనబడతాడు కనుక, నాయన నీకు భగవంతుడు కనబడగానే నీ గురించి అడగడం మాని నా గురించి అడుగు అన్నట్ట. సరే ధ్రువుడు తపస్సు చేశాడు, శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవగానే నాకు వరాలు ఇవ్వద్దు, నేను ఒక వృద్ధుడి కోసం ఇక్కడికి వచ్చాను, నేను ఒక వృద్ధుణ్ణి ఇప్పుడే కలుసుకున్నాను, ఆయనకి ముక్తి ఎప్పుడు వస్తుందో కనుక్కోమన్నాడు, దయతో ఆ వృద్ధునికి మోక్షం ఎప్పుడు వస్తుందో చెప్పు అన్నాడు ధ్రువుడు. అనగానే శ్రీ మహావిష్ణువు ఎందుకులే ఇప్పుడు ఆ విషయం అన్నట్ట. పర్వాలేదు చెప్పండి స్వామి అన్నాడు ఆయన, ఆయనకు మోక్షం రావడానికి చాలా కాలం పడుతుంది, ఆయన ఒక మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు, ఆ మర్రి చెట్టు ఆకులన్నీ శిశిర ఋతువులో రాలిపోతాయి, మొత్తం రాలిపోయిన ఎండిపోయిన ఆకుల్ని లెక్క పెట్టమను, ఆ తర్వాత మళ్ళీ వసంత ఋతువులో ఆ మర్రి చెట్టుకి చివుళ్ళు వస్తాయి, ఈ చివురించిన ఆకుల్ని లెక్క పెట్టమను, అంటే ఆకులు కొత్తగా పుట్టిన వాటిని లెక్క పెట్టాలి, రాలిపోయిన వాటిని లెక్కెట్టాలి, మొత్తం టోటల్ చేయమను. ఉదాహరణకు పోనీ ఓ 2 లక్షల ఆకులు ఉన్నాయనుకుందాం, రాలినవి ఓ 2 లక్షలు, కొత్తగా పుట్టే ఓ 2 లక్షలు, అంటే 4 లక్షల ఆకులు, అన్ని జన్మలు గడిస్తే కానీ ఆయనకి ముక్తి రాదు అన్నట్టు విష్ణువు. ఈ స్వామీజీ చెప్పారు, అడగండి, మీరు పురాణంలో మీరు వింటున్నారు కదా, నేను స్వయంగా విని చెబుతున్నమాట. స్వామి చెప్పిన ఒకనాటి ఒక పురాణం విన్నాను, ఈ కథ వింటే ఎందుకు గురువును పట్టుకోవాలో తెలుస్తుంది మీకు. ఇప్పుడు ధ్రువుడు ఎన్ని వరాలు పొందినా ఎక్కువ ఆనందం పొందలేకపోయాడు, ఎందుకని ఆ ముసలాయనికి 4 లక్షల జన్మలకు కానీ మోక్షం రాదు, తాను ఎంత ఆనందం పొందుతున్నా ఇతరులకు ఆనందం లేకపోతే భక్తులకు ఆనందం ఉండదు. అందుకని ఈయన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది జరిగింది, ఇది ఎప్పటికి వస్తుందండి, 4 లక్షల జన్మలంటే ఎంత కష్టమండి, ఒక్క జన్మకే గిజగిజలు ఆడిపోతున్నాం మనం పొద్దునే కాఫీ పడకపోతే, ఈ జన్మలోనే పొద్దున ఆ 7 ఇంటికి కాఫీ పడకపోతే గిజగిజలు ఆడిపోతున్నాడు, ఈ 4 లక్షల జన్మలో ఏ జన్మలో ఏ జన్మ ఎత్తుతాడో, పంది ఎత్తుతాడో, కుక్క అవుతాడో, నక్క అవుతాడో తెలియదు, ఇన్ని లక్షల జన్మలకు కానీ మీకు ముక్తి లేదుట అనగానే ఈ వృద్ధుడు ఎగిరి లేచి తధీంధీన్ తనన అని నృత్యం చేయడం మొదలెట్టాట. బహుశా ఇక మోక్షం రాదనుకుని పిచ్చెక్కిందేమో ముసలాయన కనుకుని ధ్రువుడు ఏ పిచ్చెక్కిందా ఏమిటన్నట్ట, పిచ్చి కాదు పిచ్చి ఆనందం అన్నట్ట. ఇదేమిటయ్యా నీకు ఎప్పట్లో మోక్షం లేదు కదా, ఇది వినగానే నువ్వు దుఃఖించి గుండెపోటు వచ్చి చచ్చిపోతావు అనుకుంటే ఎగిరి ఆనందంతో నృత్యం చేస్తున్నావు ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు వాక్యం సత్యం అసత్యం కాదు, ఆయన చెప్పిన ప్రకారం కనీసం 4 లక్షల జన్మల తర్వాతైనా నాకు మోక్షం వస్తుంది కదా, అంతటి భగవంతుడు చెప్పింది వ్యర్థం కాదు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఎప్పటికైనా మోక్షం వస్తుందో లేదో తెలుసా, వీళ్ళకి గ్యారంటీ కార్డు లేదు నాకు ఉంది, ఈ ఆనందంతో నృత్యం చేశాను అన్నట్టు ఆయన. ఎంత ఆనందం అంటే ఎంత గొప్ప వ్యక్తులండి ఇలాంటి వాళ్ళు, ఇన్ని లక్షల జన్మలు మీరు ఎత్తక్కర్లేదు. ఇందాకే చెప్పాను మీకు, ప్రయచ్చతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, గురువు గనక అనుగ్రహిస్తే ఈ క్షణంలోనే వైకుంఠానికి మనం వెళ్ళగలుగుతాం. 4 లక్షలు కాదు, 4 జన్మలు అక్కర్లేదు, 4 ఏళ్ళు అక్కర్లేదు, ఇది ఇప్పుడు వెళ్ళిపోకండి, మాకు మళ్ళీ శ్రోతలు తగ్గిపోతారు, మీ ఇంట్లో వాళ్ళు మా మీదకి వస్తారు, కొంచెం పెద్ద అయ్యాక మేము వైకుంఠానికి వెళ్ళాలని గురువు గారి కాళ్ళు పట్టుకుంటే స్వామి తలుచుకుంటే మోక్షం పొందుతాం గ్యారంటీ. నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, నాకు ఎలాగో గురువు గారి యొక్క అనుగ్రహంతో, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో వైకుంఠం ఈ జన్మలో వస్తుంది, స్వామీజీతో పాటు నేను వెళ్ళిపోతాను, స్వామీజీ చెప్పారు 128 ఏళ్ళు ఇక్కడ జీవించిన తర్వాతే వెడతానండి, నాకు నారదుడిగా ఉన్నప్పుడు వరం ఇచ్చారు, ఆయన వెళ్ళినప్పుడు నేను వెడతాను, వెళ్ళగానే మీకోసం ఓ సీటు ఖర్చీ ఫేసేస్తే పెడతాను, ఈ 7 రోజులు పురాణం వింటే అక్కడికి వెళ్ళాక నా మాట కాదనరు కనుక మీ అందరికీ కూడా సీట్లు వేసి పెడతాం, స్వీట్లతో భోజనం అక్కడ పెట్టిస్తాం, ఏం పర్వాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను కృతయుగములో తరించడమునకు ఇన్ని కష్టములు పడాలట, తపస్సులు చేసి వ్రతములు చేసి దానములు చేస్తే కూడా ముక్తి పొందుతామో లేదో తెలియదు, అందుకే కృతయుగం వంటి యుగములలో మోక్షం పొందడానికి బహవో ధర్మాహ ఎన్నో ధర్మములు చెప్పారు, కానీ కలవు ధర్మస్తు కేవలం, కలియుగంలో ఒక్క ధర్మమే ఉన్నది, మానవుడు మోక్షం పొందడానికి కలియుగంలో ఒకటే ఒక ధర్మం, ఏమిటది, పురాణశ్రవణాత్ నృణాం అపరహ ధర్మ న విద్యతే, పురాణ శ్రవణము కంటే, పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మం లేదు. అందుకే కలియుగ మానవులు అదృష్టవంతులు. ఒక గంట రెండు గంటలో పురాణమును శ్రద్ధతో వింటే తరిస్తారు. అందుకని భాగవతాన్ని ఇంత కష్టపడి మూల భాగవతాన్ని మీకు అందించారు. మీరు పురాణం వినాలి. రోజు వచ్చి ఇక్కడ కూర్చోలేరు, పూజలు చేయమంటే చేయలేరు, అర్చనలు చేయలేరు, కబుర్లు చెబుతారు కానీ గురువుగారు ప్రాణం ఇస్తా ఉంటారు కానీ ప్రాణం అక్కర్లా, గట్టిగా హాలు కడుతున్నావు 1000 రూపాయలు డొనేషన్ ఇవ్వండి అంటే మళ్ళీ కనబడేవాళ్ళు ఎంతమంది ఉంటారు. కాబట్టి ఇలాంటి మానవులకి మోక్షం రావడం కష్టం కనుక వీరి కోసమే కలియుగములో పురాణములను వ్యాసుడు అందించాడు. ఆ వ్యాసుడు అందించిన పురాణములు భగవంతుడైన ప్రత్యక్ష దత్తాత్రేయుడి ద్వారా మీరు వింటున్నారు, మీరు సీరియల్గా వింటున్నారు. పురాణం వింటే ఈ జన్మలోనే తరిస్తారు. ఇంతకంటే వేరే సులభమైన తరించటానికి మరొక ధర్మము లేదు. అందుకని సూత మహర్షిని మాకు పురాణం చెప్పమని అడగగానే ఆయన సంతోషించి వాళ్ళ గురువు వ్యాసునికి నమస్కరించాడు. ముందు గురువుకి నమస్కరించాలి. గురు కటాక్షం అంటే వాక్కు తనంత తానే వస్తుంది. ఆ తర్వాత అన్నాడు, సుఖుడికి నమస్కరిస్తున్నాను, ఈ భాగవతమంతా సుఖయోగీంద్రుడు లోకానికి అందించాడు గనక ఇప్పుడు చెబుతున్నాను వినండి. ద్వాపర యుగంలో 28వ ద్వాపర యుగంలో మా గురువు విష్ణుమూర్తి అంశతో జన్మించాడు. విష్ణోరంశో మునిర్జాతః సత్యవత్యాం పరాశరాత్. పరాశరుడికి, సత్యవతికి శ్రీ మహావిష్ణువు అంశతో నల్లనివాడు ఒక ఋషి పుట్టాడు. ఆయనకి ద్వైపాయనుడు అని పేరు. ద్వీపంలో పుట్టాడు ఆయన, యమునా నదీ తీరంలో. ఆయన నల్లగా కృష్ణుడిలాగే ఉండేవట, కృష్ణవర్ణంలో. అందుకని కృష్ణద్వైపాయనుడు అన్నారు. ఈ మహాత్ముడు విష్ణువు యొక్క అంశతో పుట్టాడు. అందున మనలాంటి కలియుగ మానవుల్ని ఉద్ధరించడానికి అవతరించాడు. అవతరించడంతో ఆయన తల్లిని అనుగ్రహించి బదరీలో తపస్సుకు వెళ్ళిపోయాడు. సరస్వతీ నదిలో తపస్సు చేశాడు. మహాతపస్సు చేసి లోకశ్రేయస్సు కోసం ముందుగా వేదములను విభజించాడు. వేదములు అనంతములు, ఎలా మొదలెట్టాలో కొంతమందికి తెలిసేది కాదు. పైగా ఒకే రూపంలో ఉండేవి. ఏకం అనంతం అన్నారు మూలంలో. ఒక్కటి అనంతంగాను ఉండేటటువంటి వేదములను ఏం చేశాట, మానవులు సులభంగా చదువుకోవడానికి బాగుంటుందని విభజ్య విభజించాడు. విభజ్య వేదాం చతురః శిష్యాన్ అధ్యాపయత్పురా. 4గా వేదములను విభజించి శిష్యులందరినీ పిలిచాడు. పిలిచి ఏం చేశాడు, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 శిష్యుల్ని పిలిచాడు. వరుసగా 4 వేదాలు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాట ఆయన, మహాభారతం అనే ఒక ఇతిహాసం రాశాడు. భండార్కర్ ప్రతి ప్రకారం 1,07,281 శ్లోకాలు ఉన్నాయి అందులో. 1,00,000 శ్లోకాల పైచిలుకు కలిగిన మహాభారతం అనే పంచమ వేదం ఇతిహాసం రచించాడు. అక్కడితో అక్క బ్రహ్మసూత్రములు ఇచ్చాడు. ఇంకా ఆయనకి సంతృప్తి కలగలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు, అష్టాదశ పురాణాన్ని సకృత్వా భగవాన్ మునిహి స్వయంతు శ్రామయామాస జనమే జయ భూపతి. 18 పురాణములు రాసి ఇవన్నీ సూతునికి మామేవ అధ్యాపయామాస అన్నాడు సూతుడు, నాకు ఇచ్చాడు 18 పురాణములు. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే 18 పురాణములు రాసి సూత మహర్షికి ఇచ్చాడు. అందులో దేవీ భాగవతాన్ని స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం, జనమేజయునికి స్వయంగా వినిపించాడు. ఇది కాక 18 ఉపపురాణములు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన ఆయన ఒకనాడు తెల్లవారుజామున లేచి బదరీ దగ్గర సరస్వతీ నదీ తీరంలో కాసేపు జపం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈసారి మీకు వీలుంటే బదరీ చూడండి. బదరీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ వ్యాసగుహ, గణేశ గుహ ఉంటాయి. అక్కడ వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి 18 పురాణములు, అందులో ముఖ్యంగా భారతం అంతా రాశాడు. అక్కడ భాగవతం అక్కడే తయారయ్యింది. అక్కడ వ్యాసుడు అప్పుడప్పుడు సరస్వతీ నదిలో స్నానం చేసేవాడు. సరస్వతి అక్కడి నుంచి కొంత దూరం వచ్చాక నారాయణుడు, బదరీ నారాయణుడి దగ్గర అలకనందలో కలిసిపోతుంది. అక్కడి నుంచి అంతర్వాహిని అయిపోతుంది. ఈ సరస్వతీ నదిలో తెలియక మా పెద్దమ్మాయిని చిన్నప్పుడు ముంచాను. ఆ తర్వాత అమ్మాయి ఎలా వండిపోయింది నాకు గుర్తులేదు. అది చలిగా ఉంటుందనే విషయం. అక్కడ మైనస్ డిగ్రీలు కనుక అందులో మొలిగితే శరీరం స్తంభించిపోతుంది. అటువంటి చోట స్నానం చేయటం కష్టం. కానీ వేదవ్యాస మహర్షి అందులో స్నానం చేసి ఒడ్డున కూర్చుని జపం చేసుకున్నాడు ఆయన. ఎందుకో ఈ పూట ఆయనకి మనస్సుకి శాంతి లేకుండా పోయిందిట. ఎన్నుంటే లాభం ఏమిటండి మనశ్శాంతి లేకపోతే? ఏదో తెలియని ఆవేదన, దుఃఖం, అశాంతి ఇవి ఆయన మనస్సుని పట్టి పీడించాయి. ప్రభాత సమయంలో సరస్వతీ తీరంలో ఆశ్రమంలో కూర్చుని ఎందువల్ల నాకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు ఆయన. మనశ్శాంతి లేకపోవటం వల్ల జపం మీదకి దృష్టి వెళ్ళడం లేదు. అప్పుడు ఆయన అనుకున్నట్ట తనలో, పైలుండు ఋగ్వేద పఠనం బుదరకొనే సామంబు జైమిని చదువుతుండే యజువు వైశంపాయనాఖ్యుండు దొరకొనే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే అఖిల పురాణేతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే. పైలుడు అనే ఒక మహర్షి నా శిష్యుడు, ఋగ్వేదాన్ని స్వీకరించాడు నా దగ్గర నుంచి. జైమిని మహర్షి సామవేదం స్వీకరించాడు. యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షికి ఇచ్చాను నేను. సుమంతుడనే వాడికి అథర్వణ వేదం ఇచ్చాను. అఖిల పురాణాలు, ఇతిహాసములు ఇవన్నీ సూత మహర్షికి ఇచ్చాను. ఏం లాభం? ఇందరికి ఇన్నిచ్చినా, ఇన్ని శాస్త్రములు రాసినా మనస్సుకు మాత్రం శాంతి లేదు, ఆనందం లేదు. కారణమేమిటి? నేను శ్రీహరి యొక్క గుణములు రాయలేదు, వర్ణన చెయ్యలేదు హరిలీలలు. హరిని వర్ణించకపోతే ఏమానందం అని మనస్సులో కొంచెం కలవరపడుతున్నాడు ఆయన. ఎప్పుడైనా గురుభక్తి కలిగిన వాళ్ళు అశాంతి పొందినప్పుడు గురువుని మనస్సులో ధ్యానం చేస్తే ఆ గురువే అశాంతి తొలగజేసి ప్రశాంతి ఇవ్వడానికి ప్రత్యక్షం అవుతాడు. వ్యాసుడు అక్కడ అలా చింతాక్రాంతుడై ఉండగా, కొంచెం లోపల లోపల కలవరపడుతూ ఉండగా, అప్పుడు ఒక తమాషా జరిగిందిట. ఆ ప్రాంతమంతా తెల్లని కాంతితో నిండిపోయింది. స్వచ్ఛమైన పిండి వెన్నెల వంటి కాంతి. అది మామూలు తెలుపు కాదు. పిండి ఆరబోస్తే ఎలా ఉంటుందో, పుచ్చపువ్వులు పూస్తే ఎలా ఉంటుందో, పాదరసం పారబోస్తే ఎలా ఉంటుందో, పాల సముద్రం ఎలా ఉంటుందో అటువంటి తెల్లని కాంతి సరస్వతీ తీరంలో వ్యాసాశ్రమం దగ్గర కనపడిందిట. ఆ తెల్లని కాంతి పైనుంచి కిందకి దిగుతోంది. ఆ కాంతి దగ్గరకు వచ్చి ఎలా ఉంది అంటే ఒక దివ్యమైన రూపంతో దర్శనమిచ్చింది. తన చేతి వల్లకి తంత్రీ చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరి గీత రవసుధా ధారల యోగీంద్ర తతుల్లు చొక్క ఘన జటాభారంపు కపిల పుంజంబుచే దిశతు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసికాదామ గంధంబులు గగనాంతరాళంబు గప్పికొనగ వచ్చే మెంట నుండి వాసవీనందను కడకు మాటలాడ కరుణతోడ భద్రనయ విశారదుండు భద్ర విమల కీర్తి పారగుడు ఆరుఢనయ విశారదుండు నారదుండు. ఆ వచ్చినవాడు నారదుడు. నారదుడు తెల్లగా ఉంటాడు. బలరాముడు, నారదుడు, సరస్వతీదేవి, పరమేశ్వరుడు వీళ్ళంతా మంచి తెల్లగా అందంగా ఉంటారు నాలాగే.